अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरे जडानां चैतन्यस्तपकमकरान्तश्रुतिधिरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभाविश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रियः कान्ताय कल्याणनिधये निधये अर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् జయ శ్రీరామ్. స్కాంద పురాణం స్వయంగా కుమారస్వామి వారు చెప్పినటువంటి దివ్య పురాణం అని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనుదినమూ చెప్పుకుంటున్నాం. కుమారుడు చెప్పిన ఈ పురాణంలో వైష్ణవ ఖండంలో నిన్నటి వరకు వెంకటాచల మహాత్మ్యాన్ని శ్రద్ధతో మీరంతా విన్నారు. ఈరోజు నుంచి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం. పురుషోత్తముడు అని పిలువబడే శ్రీమన్నారాయణుడికి జగన్నాథుడు అని మరొక పేరున్నది. నాథుడు అంటే భర్త, పరిపాలించేవాడు, రక్షించేవాడు. జగన్నాథుడు సమస్త లోకాలని పరిపాలించేవాడు. అటువంటి జగన్నాథుడు వెలసిన దివ్యక్షేత్రాన్ని పూర్వకాలంలో పురుషోత్తమ క్షేత్రం అనేవాడు. దానికి చాలా పేర్లు ఉన్నాయనుకోండి, పురుషోత్తమ క్షేత్రము, నీలాచల క్షేత్రము, జగన్నాథపురి, ఇలా అనేక దివ్యమైన నామాలున్నాయి. అత్యంత ప్రాచీన కాలంలో మాత్రం పురుషోత్తమ క్షేత్రము అని మాత్రమే పిలిచేవారు. ఇది తూర్పు సముద్ర తీరంలో ఉన్నది, పూర్వ సముద్ర తీరంలో ఉన్నది. పూర్వ అంటే తూర్పు, అది ఇప్పుడు మనం బంగాళాఖాతం అని పిలుస్తున్నామే, ఆ బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నది. చాలా దివ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ మహావిష్ణు వెలసినటువంటి కొండని నీలపర్వతం అంటారు. సంస్కృతంలో అచలము అంటే కొండ, నీల అచలము, నీలాచలం. ఈ నీలాచలం కనపడకుండా ఉంటుంది, కొంచెం ఎత్తుగా పీఠభూమిలో ఉంటుంది, కానీ కొండంత భూగర్భంలో ఉంటుంది. కృతయుగంలో కనపడేదట, త్రేతాయుగంలో సగమే కనపడింది, ద్వాపరయుగంలో మూడొంతులు భూగర్భంలో కలిసి ఒక్క వంతు కొండ కనపడేది. కలియుగంలో మొత్తం భూమిలోకి దిగిపోయిందిట, కాలప్రభావంతో కొండలు కిందకి దిగిపోతాయండి. ఎత్తుగా ఉన్న ప్రదేశాలేమో చిత్తు అయిపోతాయి, చిత్తుగా ఉన్నవి ఎత్తు అవుతుంటాయి. ఏది ఎత్తు అవుతుందో ఏది చిత్తు అవుతుందో తెలియదు. ఇప్పుడు ఓ పాతి ముప్పేళ్ల క్రితం కట్టిన ఇళ్ళు రోడ్డు కంటే డౌన్లో ఉండేవి, ఇప్పుడు రోడ్లు పెరిగిపోయి రోడ్డు కొండ అయిపోయింది, ఇంట్లోకి నీరు వచ్చేస్తారు. ఈ గుడి కూడా ఒకప్పుడు చాలా ఎత్తుగా ఉండేది కింద, రోడ్డు చూడండి బాగా ఎత్తు అయిపోయింది, ఇప్పుడు అక్కడ ఇది డౌన్ అయిపోతుంది. అందువల్ల ఎప్పుడో వేదవ్యాసులు అని చెప్పారు, కలియుగంలో కొండలు పిండి అయిపోతాయి, పిండి కొండ అవుతుంది, ఊళ్ళు ఏళ్ళు అవుతాయి, ఏళ్ళు ఊళ్ళు అవుతాయి, సముద్రాలు వెనక్కి పెడతాయి, మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాయి, సముద్ర గర్భంలో కొన్ని ఊళ్ళు కలిసిపోతూ ఉంటాయి, మనుషులు సముద్రాన్ని పూడ్చి ఇళ్ళు కడుతూ ఉంటారు కొంతవరకు, ఎప్పుడో సముద్రుడు గోడు ముడుతుంది, మళ్ళీ ఊరంతా ముంచి పారవేస్తాడు. అది మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మచిలీపట్నం చల్లపల్లి ఏరియాల్లో ఒకప్పుడు ఉన్న సముద్రం వెనక్కి వెళ్ళిపోయి ఇప్పుడు అవన్నీ ఊళ్ళు వచ్చాయి. ఒకప్పుడు అదంతా సముద్రం అట, సముద్రం వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టారు. అలాగే దుబాయ్ వాళ్ళు సముద్రంలో చాలా మేర పెద్ద పెద్ద రాళ్ళు వేసి పూడ్చి కొంత స్థలం తయారు చేసి అక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నారు. ఇప్పుడు ఏదో ఓపిక ఉందని రాళ్లతో పూడుస్తున్నారు. పూడ్చనిస్తాడు ఆయన, ఎప్పుడో స్వామివారికి మండుతుంది. సముద్రంలోకి రాళ్ళు వేసి పూడ్చి ఇళ్ళు కడతారా, మీ ఇళ్ళు నిళ్ళు చేస్తానంటాడు ఆయన. డమ్మన ముంచేస్తాడు, ఒక్క దెబ్బకి మొత్తం కొట్టుకుపోతుంది. ఆ రకనే సముద్రంలో ముంచుకున్నాడు పరమాత్ముడు. ఈ బోడీళ్ళు లెక్క, ఈ దుబాయ్లు కౌబాయ్లు కువైట్లు లెక్క. ఆ మధ్యన బంగాళాఖాతానికి పెద్ద ఉప్పిన వచ్చి కడలూరు అనే ఒక ఊరు కొట్టుకుపోలే సముద్రంలో. అందువల్ల ఊళ్ళు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు, నీళ్లలోకి ఎప్పుడు ఊళ్ళు వస్తాయో తెలియదు, కాలగర్భంలో అన్నీ కలిసిపోతాయి. కలియుగంలో నీలాచలం భూగర్భంలోకి దిగిపోయింది, కొంచెం ఉరికి ఎత్తులా కనబడుతుంది కానీ కిందంతా కొండే. అది పరిశోధకులకి తెలుస్తుంది, సామాన్యులకి తెలియదు. నీలపర్వతం అంటే ఇక్కడ పర్వతమే కనబడదేమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది. పర్వతాలు అలా కిందకి దిగిపోవడం వల్ల కనబడకుండా పోయాయి. ఇప్పుడు ఉదాహరణకి మేము ఉన్న ఉప్పలంతా పెద్ద పెద్ద కొండలు, అలా 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 కొట్టి 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 డౌన్ అయిపోయాయి. వాటిని ఇల్లు కడుతున్నారు. ఇక్కడ నామాలగుండ ఉండేది శ్రీనివాసనగర్ దగ్గర. ఈ నామాలగుండ దాటాక వారాసి కూడా, ఆ నామాలగుండ దగ్గర శ్రీనివాసనగర్ కాలనీ ఉన్నది. అక్కడ ఒక వెంకటేశ్వరుడు గుడి ఉంటుంది. అక్కడ ఎన్ని కొండలు ఉండేవో మా చిన్నప్పుడు. 1979లో ఏదో ఇలాంటి కుర్రాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు, మీ ఇలాంటి వాళ్ళకి. ఆ రోజుల్లో అక్కడ మంచి కొండలు ఆడుకునేవాడు. ఇప్పుడు కొండే కనపడదు అక్కడ. వనసప్పని టైం ఇక్కడ కొండ ఉందా అని అనుకుంటే ఇప్పుడు నమ్మలేని స్థితి వచ్చింది. మనుషులు ఏదైనా చేస్తారు. నేను కదలకుండా కూర్చుంటే నన్ను కూడా పట్టుకుపోతారు. ఏరీ గురువుగారు ఇక్కడ ఉన్నారు కదా అనుకుంటాం అనమాట. ఎవడో బొట్లు వేసి పట్టుకుపోతాడు. అప్పుడు ఈయన కనపడ్డు, స్టేజీ కనపడదు. మనుష్యులు తలుచుకుంటే సృష్టిని ఎంతైనా నాశనం చేస్తారు. ఇలా సృష్టిని కొండలు పగలగొట్టి, చెరువులు పూడ్చి, డ్రైనేజీలు పూడ్చి ధ్వంసం చేసేటటువంటి మానవులందరినీ కలియుగంలో హిరణ్యాక్షులు అంటారట. పూర్వం హిరణ్యాక్షుడు భూమి భూమి సముద్రంలో కలిపాడు. వీడు భూమిలో ఉన్న కొంత పార్ట్లు కలిపి ఆ తర్వాత భూమి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు భగవంతుడు మళ్ళీ భూలోకంలో అవతరిస్తాడు. ఆ అవతారానికి కల్కి అని పేరు అన్నమాట. అతిగా భూమిని ధ్వంసం చేస్తే మొత్తం పొలములన్నీ, పంట పొలాలు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయిపోతే, కొండలు పిండి అయిపోతే, సముద్రాల గతులు మారిస్తే, భూమండలంలో వాతావరణం అంతా కార్లు లేకపోతే లారీలు మొదలైన వాటి వంకతోటి పొల్యూషన్ ఎక్కువగా ఏర్పాటు చేస్తే, అంటే భూమిని కాలుష్యమయం చేస్తే, అప్పుడు భగవంతుడికి ఆగ్రహం కలుగుతుంది. భూమి మీద ఉన్న అడవులన్నీ నరికి పారవేస్తే భూదేవికి ఆగ్రహం కలుగుతుంది. అప్పుడు భూదేవి పరమాత్ముడితో మొరపెడుతుంది. మొరపెడితే కొన్ని దినముల పాటు ఏకధాటిగా వర్షాలు కురిసి భూమి మొత్తం విధ్వంసం అయిపోయి జనంలో 1/3 జనం మిగులుతారట. 1/3 మిగులుతారు, 2/3 పోతారు. అదే మధ్యలో వచ్చేటటువంటి నైమిత్తిక ప్రళయము అంటారు దాన్ని. నిమిత్తము వల్ల ఏర్పడిన ప్రళయం. నిమిత్తం వల్ల ఎందుకు ప్రళయం ఏర్పడుతుంది అంటే మనుషులు చేసే పాపముల వల్ల భూమికి కాలుష్యం ఎక్కువైపోతుంది అన్నమాట. అప్పుడు భగవంతుడు నిమిత్తం అంటే కారణం, ఈ కారణం వల్ల నేను ఈ భూమిని సహించలేకపోతున్నాను అని జననాశనానికి ఏదో ఒకటి చూస్తాడు. అందులో ఒక భాగం ఈ రోగాలు. ఈ రోగాలు మనుషులకి కృత్రిమమైన కుత్సితమైన బుద్ధి పుట్టినప్పుడు పుడతాయన్నమాట. ఈ మొత్తం భూమిని ఆక్రమించాలి, మేము అనుభవించాలి, దీన్ని ఏదో రకంగా పాడు చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, అది రోగంగా మారుతుంది. రోగంతో జనాలు కూలిపోతారు. బయట తిరిగే యోగం ఉండదు. ఎంతకాలం ఇంట్లో ముక్కు మూసి కూర్చుంటాం, ఎంతకాలం గొడ్లు కట్టుకు తిరుగుతారు. ఇక విసిగెత్తి నో లాక్డౌన్ అని గవర్నమెంట్ మీద కూడా తిరగబడి బయట తిరుగుతారు. తిరిగితే అప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటే బాగుపడతారు, లేకపోతే ఏమైనా అవ్వచ్చు. ఈ స్థితి నుంచి బయటపడటానికే నిరంతరం భగవన్నామం చెయ్యాలి. ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడు భగవన్నామం ఎటువంటి వాడినైనా రక్షిస్తుంది అంటారు. ఉదాహరణగా ఈ కాలంలో కూడా మనం చాలా మందిని చూస్తున్నాము. మాకు శిష్యుడు ఉన్నాడు, చాలా భక్తుడు ఆయన. ఏ కారణం చేతనో ఒక రోజున చాలా స్పీడ్గా కారులో వెడుతూ ఉంటే హఠాత్తుగా ఎదురుగుండా ఒక పెద్ద రోడ్డు రోలరు వీడికి తగిలింది. రోడ్లు వేస్తున్నప్పుడు రోడ్డు రోలర్లు ఉంటాయిగా, అది ఆపారు. వీడు చూసుకోలేదు. ఈ మధ్య మధ్యలో వాట్సాప్లు ఏవో చూసుకున్నాడు, ఎదురుగుండా రోడ్డు రోలర్ కనపడిన కంగారు పడిపోయి జై హనుమాన్ అరిచాడు. బ్రేక్ ఎలా పడిందో తెలియదు, సరిగ్గా లిప్త అంత దగ్గరగా వెళ్ళి రోడ్డు రోలర్కి కారు ఆగింది. వీడి కంగారులో బ్రేక్ కూడా వేయలేదు, అయినా ఆగింది. గురువు గారు మీరు చెప్పిన నామాన్ని నేను చేసుకున్నానండి, నా అదృష్టం బతికానండి అన్నాడు. కొన్ని చిత్రములు మనం నమ్మలేము, ఎందుకంటే మానవులకి ఇంకా విశ్వాసం ఉంటుంది కాబట్టి. కానీ అద్భుతమైన మరొక విశేషం చెప్పిన మీకు, మొన్న ఆదివారం నాడు ఇక్కడ కళ్యాణం జరిగింది. కళ్యాణం అయ్యాక భోజనాలు పెట్టారు. రాజారెడ్డి గారిని అడిగితే చెప్తారు, భోజనాలు 500 మంది అయ్యారట మొత్తం. ముందేమో 300 విస్తరులు అనుకుంటే తర్వాత 150 తెప్పించారు, మళ్ళీ 50 అయ్యాయి. అక్కడ అన్నం చూస్తే అయిపోయింది. కూరలు ఉన్నాయట, అన్నం లేదట. బూరెలు ఉన్నాయట, అన్నం లేదట. ఏం చేయాలి? ఎందుకైనా మంచిది, నీ పక్కన ఎక్కడో కుక్కర్ పెట్టించారు, కొద్ది మందికైనా పనికి వస్తుందేమో అన్నాడు. కానీ చిత్రం గురువు గారు చిన్న గిన్నెలో అన్నం ఎంత తోడినా మళ్ళీ అన్నం నిండానే వచ్చిందని అన్నారే. ఇవాళ పొద్దున్న వచ్చి చెబితే ప్రజలు నమ్మరు, కానీ మేము కొత్తగా వండిన అన్నం మేము తినవలసిన అవసరం లేకుండా ఇంకా 10 మందికి అన్నం మిగిలిందన్న. మన కళ్ళ ముందు ఇలాంటి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి మనకేంటంటే ఈ ఫంక్షన్స్లో, ఈ యాత్రలకు సంబంధించిన కార్యక్రమాల్లోనో లేకపోతే ఇలా దేవాలయాల్లోనో కళ్యాణాల్లోనో అన్నం సరిపోదనిపిస్తుంది, కానీ సరిపోడు కదా, మిగులుతుందండి. ఇదే దైవానుగ్రహం అంటే. కాబట్టి భగవంతుణ్ణి గాఢ విశ్వాసంతో పట్టుకుని భగవన్నామం విడిచిపెట్టకుండా జపం చేసేవాడికి అపమృత్యువు తొలగుతుంది, దొరకని ఆహారం దొరుకుతుంది, మన మన నమ్మకాలను బట్టి అలా దొరుకుతుంది. దానికి ఏం భగవంతుని దిగిరవ్వక్కర్లా, ఆయన ఏం కనపడక్కర్లా. రోజు నేను దేవుడితో మాట్లాడుతాను, దేవుడిని చూస్తున్నాను అనక్కర్లా. ఆయన ఏం కనపడ్డు, వినపడకపోవచ్చు, కానీ జరగవలసిన శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. కలియుగంలో నిత్యం పూర్వంలాగా ఆయనతో మాట్లాడలేము, ఆయన్ని చూడలేము, కానీ నమ్మిన వాడికి మాత్రం సమయమునకు ఎటువంటి శుభము జరగాలో అలాంటి శుభం జరుగుతుంది, రావలసినవి వస్తూ వస్తుంది. ఎందుకంటే ఉదాహరణ మనం వేరే చెప్పుకోక్కర్లేదు, నేను అనుభవిస్తున్నాను, మీలో కొందరు అనుభవిస్తున్నారు. నేనేమన్నా కొత్తగా మీకంటే ఏమి 2 కొమ్ములతో పొడుచుకురాలేదు, పుట్టలేదు, లేదా గరుడ వాహనం మీద పైనుంచి కిందకు ఊడిపడిన వాడిని కాను. నేను మీలో ఒకడినే, కానీ నాకు దృఢ విశ్వాసం ఉంది, నమ్మాను, తపస్సు చేస్తున్నాను. అందువల్ల ఎప్పుడూ ఈ వస్తువు నాకు కావాలి అనుకుంటే ఆ వస్తువు రాకపోవడం లేదు. అలాగని కోరకూడని వస్తువు ఎప్పుడూ కోరలేదు. మనం కోరుకోవాల్సింది ఏంటి? కోరకూడని వస్తువు ఎప్పుడు కోరకూడదుగా. నాకు ఏదో సొంత విమానం కావాలని ఎప్పుడు కోరకూడదు, అది కోరుకునేవాడు కోరుకుంటారు, నాకు అక్కర్లేదు. పోనీ ఏదో ఫలానా చోట ఫలానా వస్తువు కావాలని కోరలేదు. నేనేం కోరుకున్నాను? ఇవాళ కళ్యాణం జరిగింది, 500 మంది వస్తారు, 500 మందికి భోజనానికి లోటు లేకుండా చెయ్యంటే నిజంగా భోజనానికి లోటు ఉండడం లేదు, మంచి కోరిక. యాత్రకు వెళుతున్నాం, వెళ్ళే వాళ్ళందరికీ ఏ కష్టమో ఉండకుండా పరమాత్మ రక్షించు అంటే నిజంగానే ఆ యాత్రకు వెళ్ళిన వాళ్ళకి ఏ కష్టమూ రావడం లేదు, వాళ్ళకి రావాల్సినవి వస్తున్నాయి. వీళ్ళందరికీ టికెట్లు దొరకాలంటే నేను కోరుకున్న వాళ్ళందరికీ, యాత్రకు వచ్చే వాళ్ళందరికీ కరెక్ట్గా టికెట్లు దొరుకుతాయండి, తర్వాత అడిగిరాదు, మళ్ళీ ఇంకో టికెట్ దొరకదు. అలా ఎక్కడికక్కడ శ్రీలంక వెళ్ళాం, అక్కడ 2 బస్ ఎక్కాం. మీకు చెప్పానేమో మొన్న, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్పుకోవాలి. మొన్న జనవరిలో శ్రీలంక తీసుకెళ్ళాం, ఏదో ఒక ఆయనకి ఆర్గనైజేషన్కి టికెట్లకి ఇచ్చాం, తప్పదు కాబట్టి, ఎందుకంటే లంక మన దేశం కాదు కనుక దానికి, బాబు మేమంతా లంక వెళ్ళాలి, మాకు ఇవి చూపించు అని ఒక ట్రావెలర్ మీద ఆధారపడ్డాం. ఆ ట్రావెలర్ నిజంగా పరమభక్తుడు పాపం, మా స్కైహాక్ సురేష్. వెళ్ళాం, దిగాం, చాలా హాయిగా సాగింది. పొరపాటున మా సూరిబాబు గారు అత్యుత్సాహంతో ఉన్నారంటే ఆనందంతో, గురువు గారు ప్రతి బస్సులో వాళ్ళతోటి ప్రయాణం చేస్తారన్నారట. ప్రతి బస్సులో వాళ్ళతో ఎలా ప్రయాణం చేస్తాం? ఆయనకి నా మీద ఉన్న అభిమానం, భక్తుల మీద ఉన్న ప్రేమతో అలా అనేసాను. నేనేమో 1వ నెంబర్ బస్సులో ఉంటాను, కానీ 2వ నెంబర్లో 3వ నెంబర్లో 4వ నెంబర్లో కూర్చోడానికి నేను విష్ణువుని కాదు కదా, ఏకకాలంలో అందరిళ్లలోనూ తిరగడానికి కృష్ణుడే. ఆసక్తి నాకుంటే మీ ఎదురుగుండో కూర్చుని ఎందుకు పురాణం చెబుతాను, హాయిగా వైకుంఠంలో కూర్చుని మా విష్ణువు దగ్గర కూర్చుని పురాణం చెప్పేవాడు. కొన్ని విదేశాల్లో అసాధ్యమే, అయినా ఏదో చేద్దాం అనుకున్నారు వారు. మా సూర్యబాబు గారికి గురువు గారు అంటే అంత భక్తి, ఆ గురువు గారు తలుచుకుంటే అన్ని బస్సులో ఎక్కడే పోతారా అని గురువు గారి మీద కూడా ఆయనకి నమ్మకం అనమాట. సరే, ఇంతలో అన్ని బస్సుల్లోకి తప్పనిసరి వీళ్ళు గొడవ చేసేస్తే వీళ్ళు ఎక్కవలసి వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ మన శిష్యులు కాదు, కొంతమంది కాలక్షేపానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఏదో యాత్ర కదా అని వచ్చారట. ఒక బస్సులో వాళ్ళు అయితే ఆ గురుగారు అన్ని బస్సుల్లోనూ ఎక్కుతారన్నారు, ఎక్కడ ఎక్కారు అని ఒకడంటాడట. అన్ని బస్సుల్లోకి ఉపన్యాసాలు ఎందుకు పెట్టించలేదు అని ఒకడంటాడు. అన్ని బస్సులకు ఉపన్యాసాలు పడుతుందంటే అది శ్రీలంక, ఇక్కడికి మళ్ళీ వైఫైలు దొరుకుతాయా, మన ఫోన్లు పనిచేయవు కదా, అవునా, ఎలా పనిచేస్తాయి, అక్కడ కార్డులు వేరు, అక్కడ నెట్ వేరు, కుదరదాయి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను, అక్కడ ఇంట్లోకి వెళ్తే ఇంటర్నెట్ ఉంటుంది కానీ నాకేం ఇంటర్నేషనల్ సిమ్ ఉండదు కాబట్టి అక్కడికి వెళ్ళాక నా ఫోన్ తచ్చినా పనిచేయదు. సరే ఈ భక్తులు గొడవ పడలేక వాళ్ళు ఏమో ఘెరావు చేసేస్తూ ఉంటే ఈ ట్రావెలర్ని ఒక్కొక్క బస్సులో ఒక్కొక్క గంట కూర్చుని మళ్ళీ ఒకటో నెంబర్ బస్సులోకి వచ్చేవాడిని. హఠాత్తుగా ఒక పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కొట్టించుకోవడానికి ఈ బస్సులు ఆగాయి. ఎందుకో తెలియదు ఒకటో నెంబర్ బస్సులో ఉన్న నేను రెండో నెంబర్ బస్సులోకి వచ్చి కాసేపు కూర్చుంటాను అన్నా. ఈ బస్సులో సింగపూర్ నుంచి వచ్చిన స్నిగ్ధ వాళ్ళ అత్తగారు కూర్చుని ఉన్నారు, చాలా దేశాల నుంచి వచ్చారు యాత్రకి. అందులో వచ్చిన వాళ్ళు కొంతమంది పరమభక్తులని చెప్పాను కదా, ఈ స్నిగ్ధ వాళ్ళు ఉన్నటువంటి సీటు డ్రైవర్ అనకుండే సీట్ అనమాట, ఆ పక్క సీట్ నా కోసం ఖాళీ చేశారు. గురువుగారు వస్తున్నారు అంతకంటే అదృష్టం అనని ఫ్రంట్ సీట్ ఖాళీ చేశారు, అందులో కూర్చున్నాను. కాసేపు భజన చేయించాను, ఒక గంట గంటన్నర ప్రయాణం సాగింది. ఈ రెండో నెంబర్ బస్సు వాడు ఎక్కిన దగ్గర నుంచి ఇలా తిప్పేసి మహావేగంగా వాహనాలన్నింటినీ ఓవర్టేక్ చేసిపోతున్నాడు. వీడు మంచి ఎక్స్పీరియన్స్డ్ అండి, ఇంత గొప్ప డ్రైవర్ లేడండి అని అందరూ పొగుడుతున్నారు. ఇంతలో అసలు శ్రీలంక రోడ్లు అంటే సింపుల్గా ఉంటాయి, ఒక ఓవర్టేక్ చేయడానికి మనకు వచ్చేవి కాదు. అటు వాహనం వస్తే ఇటు వాహనమే తప్ప దాటి వెళ్ళడం అరుదు. విడిపోయిన ఏపీ అంత ఉంటుంది మొత్తం శ్రీలంక అంతా కలిపి. రోడ్లు ఏమో బాగానే ఉంటాయి కానీ చిన్నవి, నాలుగు రోడ్లు ఆరు రోడ్లు ఉండవు. వీడు హఠాత్తుగా ఇలా ఒక దాన్ని ఓవర్టేక్ చేశాడు. ఇక్కడున్న ఆటోవాడు ఆ సమయంలో ఇటు వచ్చేసాడు, యూటర్న్ తీసుకున్నాడు ఆటోవాడు. ఈ ఆటో అనే డామ్ అనే శబ్దంతో కొట్టేశాడు. ఫ్రంట్ దీనికి తుక్కయింది. ఆటో వాడు అందరూ చూస్తుండగా ఈ బస్సులో 8 సార్లు పల్టీలు కొట్టి పడిపోయిందండి. ఆటోవాడు చచ్చిపోయినంటే బస్సుని అరెస్ట్ చేయడమే కాకుండా ఇందులో ఉన్న వాళ్ళని సాక్ష్యానికి తీసుకెడతారు. ఇందులో ఒక్కడిని సాక్ష్యానికి తీసుకెడితే మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతా, లేదా చచ్చిపోతే అది కేసు అట. కేసు అయితే ఇందులో ఉన్నవాడిని కూడా ఓ సాక్ష్యానికి విట్నెస్కి పిలుస్తారట. 8 పల్టీలు కొట్టిన ఆటోలో ఉన్న డ్రైవరు పక్కకి పడిపోయాడు. వాడికి ఇంత పిసర దెబ్బ తప్ప ఏం అవ్వలేదండి, ఆటోవాడికి ఏం అవ్వలేదు. బస్సుని ఆపేసారు అనుకోండి, వేరే బస్సు వచ్చింది, ఇంకో బస్సులో ఎక్కించేసారు. టెంపరీగా ముందు ఇందులో ఉన్న వాళ్ళని మిగతా బస్సులో సర్దుకొని కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకో బస్సు తెప్పించారు. ఈ బస్సు వాడి పని అయిపోయింది. కానీ అంత షడన్ బ్రేక్ వాడు కొట్టినప్పుడు బస్సు మొత్తం ఊగిపోయింది ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు. ఇది ఆ సమయంలో ఎదురుగుండా వస్తున్న బస్సుల్ని కానీ పక్కనున్న కొండని కానీ, ఇటువైపు కొండ ఇటు లోయ, భయంకరమైన లోయ. లోయలో పడినా ఇందులో వాళ్ళు ఎవరూ కనపడరు. ఇటు కొండను ఢీ కొట్టినా లోపల ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ఆటోను ఢీ కొట్టి కొద్ది పిసరు మాత్రమే ముందుకొచ్చి బస్సు అలా ఊగి 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 ఆగిపోయింది. ఒక్కడికి మాలో ఫ్రంట్ కూర్చున్న మాతో సహితముగా ఎవరికి పిసరు గాయం అవ్వలేదు, కాలు వేలు కూడా వెనకలేదు. అప్పుడు అర్థమైంది వాళ్ళకి ఇంతసాక పెట్రోల్ బంక్ దగ్గర వేరే బస్సులో ఉన్న గురువుగారు రెండులోకి వస్తానని ఎందుకన్నారు అని శక్తి ఎప్పటికి కూడా అంటుంది. ఎందుకలా భగవంతుడు బుద్ధి పుట్టిస్తాడో తెలియదు. అందులో ఎక్కిన దగ్గర నుంచి వాళ్ళందరి చేత ఎన్ని పాటలు పాడించానో లెక్కలేదన్నమాట. హరినారాయణ గోవింద అనే పాట, ఆంజనేయ మతి పాటలను, హనుమాన్ చాలీసా చేస్తూనే ఉన్నాం. చేసినంతసేపు అందరికీ ఏదో తెలియని ఉత్సాహం, కానీ ఒక క్షణం భేతావహం అయిపోయింది అనుకుంటే అందరూ ఉండగలరు. మీరు కూడా వచ్చినట్టున్నారు, శ్రీలంక రాలేదా, వచ్చారా, ఆ బస్సులో ఉన్నారా, ఒకటోలో మా బస్సులో ఉన్నారు, ఆవిడ ఒకటో నెంబర్ బస్సులో నా దగ్గర ఉన్నారు, అడగండి. ఆ రోజు ఆ యాక్సిడెంట్ని వెనక్కి వచ్చి చూస్తే మతిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఈవిడ ఒక విట్నెస్ ఉన్నారు ఇక్కడ మాకు, మా బస్సులోనే నా వెనకే కూర్చొని ఆవిడ ఒక పాటలు పాడేది. భగవంతుడి అనుగ్రహం అది. అందులో ఎందుకు చెప్తానంటే నీకు కష్టం రావడం అది ఎవడు ఆపలేడు, కానీ కష్టం రావడం కాకుండా ఆ కష్టంలోంచి సులభంగా బయటపడమే దైవానుగ్రహం గురు కటాక్షం. కలియుగంలో ఎంతటి వాడికైనా కష్టం వస్తుంది. ఏమండి, రాముడు అంతటి వాడికి కష్టం రాలేదా, సీత దూరం అవ్వలేదా, కృష్ణుడు అంతటి వాడు మధురి విడిచి ద్వారక కట్టుకోవలసిన అవసరం రాలేదా. అంటే భగవంతుడు ఏం చెప్పాడు, మానవ జన్మిత్యాక భగవంతుడైనా సామాన్య జీవి వలే కష్టము పొందవలసినదే, కానీ కష్టం పొందడం కాకుండా కష్టంలోంచి బయటపడి సుఖం పొందడమే దైవ కటాక్షము. పాండవులు అరణ్యవాసం చేసినా అజ్ఞాతవాసం చేసినా చివరికి వచ్చరికి వాళ్ళ ధర్మం జయించిందా లేదా అదే మనకు కావాలి. అలాగే యాక్సిడెంటు అయ్యిందని బెంగెట్టుకోద్దు. యాక్సిడెంట్ అయినా అందులో ఉన్నవాడికి ఎవడికి ఏమీ జరగలేదని సంతోషించు. భగవంతుడు కాపాడేలా మనం చూసుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కాపాడతాడంటే మనలో కొంచెం శుద్ధి బుద్ధి ఉంటే, నిజమైన విశ్వాసం ఉంచుకుంటే సమయం వస్తే మనల్ని రక్షిస్తాడు. మనలో లోపాలుంటే ఎన్ని దీక్షలు పూనినా, ఎన్ని రకాల యజ్ఞములు చేసినా, మరి ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా ఆయన రక్షించడు. లోపం లేని చిత్తశుద్ధితో కూడిన విశ్వాసం కావాలి. అలాంటి విశ్వాసం ఉన్నవాడికి ఈ నీలాచలం కిందకి వెళ్ళింది, కొండ పైభాగమే కనపడుతున్నది అనే విషయం తెలుస్తుంది తప్ప, లేకపోతే ఇక్కడ కొండ లేదేమిటి, ఉత్తిని ఎత్తుగా పీఠభూమిలో ఉందేమిటి అని కొందరికి అనుమానం వస్తుందన్నమాట. కాబట్టి భగవద్భక్తితో అక్కడికి వెడితే ఆ కొండ అర్థం అవుతుంది. కొంచెం ఒక రాయి మాత్రమే కొంత కనపడుతుంది. చాలా అద్భుతమైన క్షేత్రం అది. ఆ నీలపర్వతం మీదకు అడుగు పెడితే మహాపాపాలు నశిస్తాయి. ఆ కొండ మీదకు అడుగు పెట్టిన వాడికి ఏదో ఒక జన్మలో వారణాసిలో మరణించే యోగం పడుతుంది, వాడికి ముక్తి వస్తుంది. ఆ కొండ మీద మార్కండేయ మహర్షి తపస్సు చేశాడు. ఆ క్షేత్రం ఇంద్రజమున మహారాజు పేరు మీదుగా ఏర్పడిన దివ్యక్షేత్రం అది. ఇసుక ఆ చుట్టుపక్కల ఏ వైపు చూసినా కనపడుతూ ఉంటుంది. బంగాళాఖాతం నుంచి వచ్చినటువంటి ఇసుక తిన్ని అక్కడే ఉంటుంది. ఈ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ సముద్ర స్నానం కూడా చేస్తారు. సముద్ర స్నానం చేయటం వల్ల మాత్రమే అక్కడికి వెళ్ళినటువంటి వాడికి సంపూర్ణంగా యాత్రా ఫలితం లభిస్తుందిట. అక్కడ మీరు ఒక 7 రోజులు లేక 9 రోజులు యాత్ర చేశాక చివరి రోజున కానీ లేక ప్రారంభం కానీ మధ్యలో కానీ ఏదో ఒక రోజు సముద్ర స్నానం చేయాలి. అది కూడా వీలుంటే మధ్యాహ్నం 12 లోపు చేస్తే మరీ మంచిది. ఆ సముద్ర స్నానం అవభృత స్నానం వంటిది. అనగా యజ్ఞం చేశాక పూర్వకాలంలో అవభృత స్నానము అని ఒక స్నానం చేయించేవారు. మంత్రములతో కూడినటువంటి నీటిని మంత్రపూర్వకముగా పవిత్ర జలాన్ని బిందులతో పట్టుకొచ్చి నెత్తి మీద ఒక చిల్లు దొల్లెడు పెట్టి పోస్తారన్నమాట. ఆ చక్ర స్నానం అవభృత స్నానం అని పిలువబడుతుంది. భాగవతం అనే ఒక యజ్ఞం చేస్తున్నాం మేము చాలాసార్లు. ఇది ఒక్కోసారి మా పీఠంలో చేయొచ్చుగాక, లేకపోతే క్షేత్రాల్లో చేస్తాం. ఈ క్షేత్రాలలో భాగవతం 7 రోజులు పూర్తయ్యాక నైమిషారణ్యం అయితే అక్కడ గోమతి నదం ఉన్నది. ఆ నదంలోకి తీసుకెళ్లి వాళ్ళందరినీ కూర్చోబెట్టి స్నానం చేశాక నెత్తి మీద చిల్లు దొల్లెడు పెట్టి మంత్రపూర్వకంగా నీళ్లు పోస్తాం. అది అవభృత స్నానం. కాశీలో అయితే గంగా స్నానం చేయిస్తాం. అదే ద్వారకలో అయితే సముద్ర స్నానం చేస్తాం. లేదా సముద్ర స్నానం చేయడానికి ఆ వేళ కుదరకపోతే కనీసం కాసి నీళ్లు నెత్తి మీద దర్భలతో జల్లుతారు. ఆ దర్భలతో జల్లడం కూడా అవభృతమే. ఏదో ఒకటి చేయొచ్చు అన్నమాట. ఈ అవభృతం జరగాలి. అదే జగన్నాథపురంలో పురుషోత్తమ క్షేత్రంలో భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు కానీ, మరి ఏదైనా కృష్ణలీలల ప్రవచనం జరుగుతున్నప్పుడు కానీ, లేదా పరమ పూజ్యుడైనటువంటి భక్త జయదేవుడు రచించిన గీత గోవిందం వంటి గానాలు ప్రవచన రూపంలో విన్నప్పుడు కానీ, తప్పక ఒకరోజైనా మధ్యాహ్నములోపు వెళ్ళి బంగాళాఖాతానికి సముద్రానికి అందులో స్నానం చేయాలి. ఆ స్నానం అశ్వమేధ యాగము చేసిన తర్వాత చేసే అవభృతం వల్ల వచ్చే పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. అందుకని పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ నీలాచలం, ఆ మొత్తం పూరి జగన్నాథం అంతా ఊరంతటి నీలాచలం అంటారు. సరిగ్గా మధ్యలో ఉంటుందిట ఆలయం. విశాలమైన ఆలయం అది. ఈ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. ఆ 4 ద్వారాల్లో ఏ ద్వారం గుండా అయినా వెళ్ళొచ్చునండి. లోపలికి ఏ ద్వారం నుంచి అయినా వెళ్ళొచ్చు, ఏ ద్వారం నుంచి అయినా బయటికి రావచ్చు. మనం ఉండే మకాముకి అనుగుణంగా వెళ్ళొచ్చు అనమాట. ఒకటి సింహద్వారం, సింహం గుర్తుంటుంది. ఒకటి గజద్వారం అనమాట. ఈ 2 ద్వారాలు మాత్రం ప్రధాన ద్వారాలు. సింహద్వార గజద్వారాల్లో ఏదో ఒక ద్వారం గుండా లోపలికి వెళితే మాత్రం వాడికి అత్యధిక ఫలితం వస్తుంది. ఈ విధంగా 4 దిక్కుల్లో 4 ద్వారాలు పెట్టుకున్నాడు. వాటిని పూర్వద్వారము, పశ్చిమ ద్వారము, ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారము అని పిలుస్తారు. అంటే 4 దిక్కుల్లో 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ నీలాచలం భూదేవి ఒక స్త్రీ. ఆ స్త్రీకి ఉన్న ఒక స్తనంలా కనపడుతుందిట. నీలాచలం అంటే భూదేవికి ఒక స్తనం. సహజంగా స్త్రీలు పిల్లలకి పాలు ఇవ్వడానికి భగవంతుడు 2 స్తనాలను ఏర్పాటు చేశాడు వక్షోజాలని. ఆ తల్లులు పాలిస్తున్నారు కాబట్టి పిల్లలు బతుకుతారు. అసలు తల్లి పాలు తాగిన పిల్లలే ఆరోగ్యంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి తల్లికి పాలు లేకపోతే పోత పాలు పోసిన లేకపోతే ఏవో దిక్కుమాలైనటువంటి ఫారెక్స్ చెత్తా చెదారం పెట్టినా పిల్లలకి అంత తెలివితేటలు ఉండవు, ఆరోగ్యం తక్కువగా ఉంటుంది. లేకపోతే చిన్నప్పటి నుంచి తల్లి పాలు తాగి పెరిగినటువంటి వాడికి రోగ నిరోధక శక్తి ఉంటుంది. అందుకంటే అందుకనే తల్లి పాల కంటే తనయులకే పాలు బలము చేర్చగలవు తెలుగు పాల అని పూర్వం ఒక శతకం ఉండేది. తల్లి పాల కంటే పిల్లలకి రోగ నిరోధక శక్తిని పెంచి బలం ఇచ్చే పాలు ఈ ప్రపంచంలో మరొకట్లేవు. ఒకవేళ కర్మయోగం వల్ల తల్లి చిన్నప్పుడే మరణించినా, ఆవిడేదో అనారోగ్య కారణముల చేత పాలు ఇవ్వలేకపోయినా, అప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక్క ఆవు పాలు మాత్రమే పోయాలి. ఆవు పాలు అంత శక్తివంతమే, గోక్షీరమునకు సాటి వచ్చే శక్తి మరొకట్లేదు. గోవులు గోపన్న అనే సినిమాలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు చాలా అద్భుతమైన పాట రాశారు. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా, నాతో సరిపోలవురా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. ఎంత అందమైన మాట. ఒరే నేను గోమాతనరా, నాతో నువ్వు ఎప్పుడూ సరిపోలవురా, నేను బతుకున్నంతకాలం నా పాలు ఇస్తాను, నా పిల్లలకు కూడా మూతి కట్టేసి మీరే పాలు పితుక్కుంటారు, ఆ తర్వాత నా చర్మంతో చెప్పులు గుట్టించుకుంటారు, నా కొమ్ములు పూర్వం కొమ్ము దువ్వెనలు చేసేవారు అవి మీకు చిక్కు తీరుస్తాయి. ఎక్కడైనా కర్మగాలి తల్లికి పాలు లేకపోతే అప్పుడు గోక్షరాలు ఆవు పాలతోటి పెంచేవారు అన్నమాట పాపం. అలా ఆ తల్లి స్తనం ఎంత పూజ్యమైనది. పాలిచ్చిన తల్లి యొక్క స్తనాన్ని మనం మన ఆహారం కాబట్టి భక్తితో పూజించేవాడు. భూదేవికి రెండు స్తనములు ఉన్నాయి. ఆ స్తనములలో ఒకటి పూరి, రెండవది బదరి. ఈ రెండు భూదేవికి స్తనములట. అందుకే ఇటు జగన్నాథపురం పురుషోత్తమ క్షేత్రాన్ని, అటు బదరీ క్షేత్రాన్ని, రెండు క్షేత్రాలను తల్లి స్తన్యము కింద భావించి అక్కడికి చేరగానే నేల మీద రెండు చేతులు ఇలా చాచి నమస్కరిస్తారు మహాత్ములు. అందుకని ఏం చెప్పుకోవాలి మనం, భూదేవి యొక్క స్తనమే పురుషోత్తమ క్షేత్రం. ఏకస్తనమివ పృథ్యా సుదూరాత్ పరిభావితం. భూదేవి యొక్క ఒక స్తనం ఇది. భూదేవి మళ్ళీ ఏం చేసింది, నేను ఆవుగా దర్శనమిస్తూ ఉంటాను, భూదేవి ఎప్పుడెప్పుడు గోరూపంలో తిరుగుతూ ఉంటుంది, ధర్మదేవత ఆబోతు రూపంలో తిరుగుతుంది. ధర్మదేవత ఏమో యుద్ధ రూపంలో, భూదేవి గోరూపంలో తిరుగుతాయి. గోవుకి ఎన్ని నాలుగు స్తనములు ఉంటాయి, ఈ నాలుగు స్తనములు నాలుగు సముద్రాలట. పయోధరీభూత చతుస్సముద్రం అంటాడు కాళిదాసు మహాకవి. నాలుగు సముద్రములను నాలుగు స్తనములుగా చేసుకున్నది భూదేవి అంటాడు ఆయన. ఆ నాలుగు స్తనాలు ఏమిటి, ఒకటి బంగాళాఖాతం తూర్పు సముద్రం, రెండవది పశ్చిమ సముద్రం, అరేబియా సముద్రం అంటారు కానీ అది పశ్చిమ సముద్రం అనాలి, ఇంకా హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఇక ఆఖరిది పసిఫిక్ మహాసముద్రం. ఈ నాలుగు సముద్రాలు భూదేవి గోరూపం ధరించినప్పుడు నాలుగు స్తనముల కింద మార్చుకుంటుందట నాలుగింటిని. అందులో తూర్పు సముద్రం దగ్గర ఉండడం వల్ల నీలాచలం ఒక అద్భుత స్తనమే. అందుకే అక్కడికి వెళ్ళగానే ఏం చేయాలన్నమాట, ఒకటి రెండు సార్లు మన పురాణంలో చేతస్థంగా చెప్పాడు అనుకుంటాం కానీ చేతస్థంగా కాదు, మనకు అర్థం అవ్వడానికి చెబుతాడు. అది తల్లి స్తనము వంటిది. అందుకే అక్కడ నువ్వు వాహనం దిగ్గానే లేక రైల్వే స్టేషన్లో పూరిలో దిగ్గానే రెండు చేతులు ఇలా నేల మీద పెట్టు, కుడి చెయ్యి పైకి ఎడం చెయ్యి కిందకి పెట్టు, తిప్పు తిప్పి ఆ నేలకు నమస్కరించి. రైలు దిగ్గానే ప్లాట్ఫారం మీద దండం పెట్టి, బస్సు దిగ్గానే అక్కడ ఎక్కడ నేల ఉంటే అక్కడ నమస్కరించు, కారులో అక్కడికి వెడితే ఎక్కడ దిగితే అక్కడ నమస్కరించు. అలా నమస్కరిస్తే పరమ పూజ్యురాలైన భూదేవి యొక్క దివ్యానుగ్రహం నీకు తక్షణం లభిస్తుంది అన్నాడు. భూదేవి యొక్క అనుగ్రహం ఆ క్షణమే లభిస్తుంది మనకి. ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహావతారంలో ఈ భూమిని పైకెత్తాడని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ భూమిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణుల్ని సృష్టించాడు. ప్రాణులు సృష్టించాక ఆయనకి ప్రాణుల మీద జాలి కలిగింది. భూమి మీద ఎంతోమంది ప్రాణులు పుడుతున్నారు, పుట్టిన వాళ్ళంతా కొంతకాలం అయ్యాక చస్తున్నారు, యమలోకానికి పోతున్నారు, చీమలుగా దోమలుగా కుక్కలుగా నక్కలుగా గొర్రెలుగా ఇలా రకరకాల జన్మలు ఎత్తుతున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చస్తున్నారు, వీరికి విముక్తి ఉండడం లేదు. ఇలా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేసేయనం అన్నట్టుగా తల్లి కడుపులో ప్రవేశించడం, పుట్టడం, కొంతకాలం పెరగడం, వార్ధక్యం పొందడం, మరణించడం, మళ్ళీ ఊర్ధ్వలోకాలకి పోవడం, తిరిగి భూమి మీదకి రావడం అనే చక్రంలో పడి కొట్టుబిట్టాడుతున్నాడు. చక్రం ఎప్పుడు కింద ఉన్నది పైకి, పైన ఉన్నది కిందకి వస్తుంది. సైకిల్ చక్రం తీసుకోండి, గాలి కొట్టే ట్యూబ్ ఉంటుంది అక్కడ, ఒక చిన్న కుక్యం, ఆ కుక్యం కింద ఉంది, తిరుగుతుంటే మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ ఇటు తిరుగుతుంది, ఇలా వస్తుంది, ఎక్కడ ఆగుతుందో ఆగదు. సైకిల్ నడిచిన సేపు కిందకి పైకి అవి తిరుగుతూనే ఉంటాయి. అలాగే ఎడ్ల బండిలో రథానికి ఆకులు అని ఉంటాయి, మధ్యలో చెక్కతో తయారు చేసినటువంటి బద్దీలు, ఈ బద్దీలను ఆకులు అంటాం. మీరు గుర్రబండి చూశారు, ఇలా 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 చెక్క బద్దీలు ఉంటాయా? అలాగే కారు చక్రం, దానికి అంతే, కింద ఉన్నది పైకి వస్తుంది, గాలి కొట్టేది అది మళ్ళీ పైకి వస్తుంది, పైన ఉన్నది కిందకు వస్తుంది. ఆ గిర్రం తిరుగుతూ ఉంటుంది చక్రం. చక్రం గిరగిరగిరగిర పరిభ్రమించినట్టుగా జనన మరణ సంసార చక్రం కూడా తిరుగుతూనే ఉంటుంది. దానిని ఏమన్నారు? జన్మ చక్రం, సంసార చక్రం. అదే శంకరాచార్యుల వారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే. ఎంత సులభంగా చెప్పాడండి. మేము చేసుకున్న కర్మల వల్ల మరలా జన్మిస్తున్నాం. పునః అంటే మరలా, అపి మళ్ళీ కూడా పుడుతున్నాం. పునరపి జననం అంటే మేము పుడుతున్నాం. ఎగైన్ అనడానికి సంస్కృతంలో పునః అంటారు అన్నమాట, మళ్ళీ పుడుతున్నాం. పునరపి మరణం, మరలా చస్తున్నాం, మళ్ళీ తల్లి కడుపులో ప్రవేశిస్తున్నాం, మళ్ళీ గర్భం నుంచి బయటకు వస్తున్నాం, ఈ చక్రంలో నుంచి బయట పడలేకపోతున్నాం. ఈ పుట్టడం చావడం అనే ఒక విచిత్ర చక్రంలో గిరగిరా గిరగిరా కొట్టుకుంటున్నాం మేము. ఇహ సంసారే, ఈ ప్రపంచం, సంసారం అంటే ప్రపంచం, ఇహ ఈ లోకం అన్నమాట, ఈ లోకంలోని ఈ సంసారంలో నుంచి మేము బయటపడలేము. అందుకే దీన్ని బహు దుస్తారే, తారము అంటే తరించుట దాటుట, దుస్తారము అంటే ఇందులోంచి బయటపడలేకపోవటం. ఈ సంసారం బహు దుస్తారమట, అంటే ఇందులో నుంచి ఈ సంసార చక్రంలోంచి బయటపడడం చాలా కష్టం. ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నవాడైనా ఎప్పుడో ఒకప్పుడు ట్రాఫిక్ జాములోంచి బయటికి రాగలడేమో తెలియదు. కుప్పకూలిపోయిన విమానం ఏ బంగాళాఖాతంలోనో, పసిఫిక్ మహాసముద్రంలోనో, అట్లాంటా సముద్రంలోనో ఇంకేదో చోట పడింది అనుకుందాం. అలా సముద్రములో పడిపోయిన వాడు కూడా సముద్రంలో నుంచి ఏదో రకంగా బయటికి వస్తాడేమో తెలియదు, కానీ సంసారంలో నుంచి మాత్రం బయటికి రాలేడు. కాబట్టే బహు దుస్తరము అన్నారు దీన్ని. ఇందులో నుంచి బయటికి రాలేం. దుస్తరము అంటే చెప్పాను కదా, బయటికి రాలి అనేది. బహు దుస్తరము, చాలా కష్టం ఇందులోంచి బయటపడ్డం. అటువంటి ఇందులో నుంచి బయటికి రాలేకుండా ఉన్న సంసారం నుంచి కృపయా దయతో పారే రక్షించుము. ఎందుకు రక్షించాలి? మురారే ఓ విష్ణుమూర్తి పాహి, రక్షించు అంటున్నాం కాబట్టి. రక్షించు అని మొరపెడుతున్నాం కదా, గోవింద గోవింద అని నిన్ను సేవిస్తున్నాం, గోవింద నామస్మరణం చేస్తున్నాము కాబట్టి భయంకరమైన సంసార బాధ నుంచి మమ్మల్ని రక్షించు. నామస్మరణ చేయలేకపోతే నువ్వు ఎలాగో రక్షించవు. నామస్మరణ చేస్తున్నావు, నిన్ను నమ్ముతున్నావు, గోవింద 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 అంటున్నావు కాబట్టి నీ సంసార దుఃఖం పోయిందా 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 అని ఓ గోవింద రక్షించు అన్నాడు ఆయన. భజ గోవిందం, గోవిందం గోవిందుని ద్వితీయ విభక్తి అనమాట. భజ అంటే సేవించుము, భజ గోవిందం అనగా గోవిందుడిని సేవించుము, విష్ణువుని సేవించుము. సేవిస్తే ఇదిగో ఈ సంసార దుఃఖం నుంచి బయటపడతావు, లేకపోతే బయటపడలే. ఇలాంటి సంసార దుఃఖము నుంచి మానవులు బయటపడాలి. వీళ్ళు ఇలా నశించిపోవటం చూడలేను అనుకున్నాడు పాపం బ్రహ్మ. అందుకని శ్రీమన్నారాయణుని భక్తితో ప్రార్థించాడు. చెప్పండి, నమస్తే జగదాధార శంఖచక్ర గదాధర యన్నాభి పంకజాత్ ఏవ జాతోహం విశ్వసృష్టికృత్ పరమార్థస్వరూపం తే త్వం వై వేత్సి జగన్మయా. ప్రభు, నువ్వు ఈ సమస్త లోకములకి ఆధారభూతుడివి, అన్ని లోకాలు నీ వల్లే నిలబడుతున్నాయి, నువ్వు వీటిని ధరిస్తున్నావు. శంఖచక్ర గదాపద్మాలను ధరించిన వాడివి. నీ బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పైకి లేచింది. ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వునేమో పుండరీకం అంటాం, ఎర్ర తామర పువ్వుని పద్మము అంటాం. వ్యవహారంలో పద్మం అంటే తామర పువ్వు కాబట్టి కొంతమందికి తెల్ల తామర పువ్వుకి ఎర్ర తామర పువ్వుకి తేడా తెలియదు గనక మళ్ళీ శితపంకజము శితపద్మము అనవలసి వస్తుంది. శిత అంటే తెలుపు, శితపద్మం తెల్ల తామర, అశిత పద్మం తెలుపు కానటువంటి పద్మం. ఎర్ర పద్మ అని ఏమంటాం అన్నమాట, రక్త పద్మము లేదా అరుణ పద్మము అని పిలుస్తున్నాం. కానీ అలా అనక్కర్లేకుండా పద్మము అంటే ఎర్ర తామర పువ్వు అని రూఢి. అదే తెల్ల తామర పువ్వు అని ఏమంటాం, పుండరీకము. అందుకే విష్ణువు పుండరీకాక్షుడు, తెల్ల తామర పువ్వు వలె తెల్లగా ఉండే గుడ్డు కలిగిన వాడు. తెల్లగుడ్డు ఉంటుందిగా మనకి కంటిలో, ఆ తెల్లగుడ్డు అచ్చము తెల్ల తామర పువ్వు వలె తెల్లగా ఉంటుందిట. అందువల్ల ఆయన పుండరీకాక్ష అని ఇవ్వాలి. నీ బొడ్డులో నుంచి అలాంటి తెల్ల తామర పువ్వు పుట్టింది, ఆ తామర పువ్వులోంచి నేను పుట్టాను, నేను నీకు చంటి బిడ్డని, నీ కుమారుణ్ణి, ఈ సృష్టి చేస్తున్నాను. ఈ సృష్టి పరమార్థం ఎప్పటికీ నాకు అర్థం కావడం లేదు. వీళ్ళని పుట్టిస్తున్నాను, పాపం వాళ్లతో పాటు వాళ్ళ కష్టాలు కూడా పుడుతున్నాయి. కొంతమందికి తిండి లేక కొందరికి తిండి ఎక్కువయ్యి, తిండి ఎక్కువైతే ఇండైజేషన్, తిండి లేకపోతే నీరసం. ఒక్కొక్కడికి అరగదు, అసలు ఒక్కొక్కడికి అరిగేందుకు అవసరమైన ఆహారం ఉండదు. ఒక్కొక్కడికి తాగుడు ఎక్కువ, ఒక్కొక్కడికి తక్కువ, ఒక్కొక్కడికి నిద్ర ఉండదు, ఒక్కొక్కడికి నిద్ర ఎక్కువ. ఒక్కొక్కడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత పని చేస్తాడో గొడ్డు చాకరీ వాడికి నిద్ర కుదరదు. అందుకే పురాణాల్లో నిద్రపోతారు కొంతమంది వచ్చి. డైరెక్ట్గా డ్యూటీ నుంచి వచ్చేసి పురాణం వింటున్నానండి, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పనిచేయటం వల్ల ఒక్క క్షణం అలసట వల్ల కురుకు వస్తుందండి. ఇలా చినుకుబడినప్పుడు కురుకు ఇంకా ఎక్కువగా వస్తుందండి తలికి. అదేమన్నా దోషమా అని కొందరు అడిగారు. దోషం కాదు నాయన, ఎందుకని నువ్వు శ్రమించి ఉద్యోగం చేసి డైరెక్ట్గా పురాణం కోసం శ్రద్ధతో వస్తున్నావు, ఈ శ్రద్ధ వల్ల నువ్వు నిద్రపోయినా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడన్నాను. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇంట్లో పడుకుంటున్నారు కొందరు, అవునా? వాళ్ళు పురాణానికి రావడానికిట, మా పిల్లలు పంపట్లేదండి. నీ పిల్లలు పంపించకపోతే నీకు ఇష్టమైతే వెళ్ళవా? నీకు ఆకలి వేసింది, ఇడ్లీ కోసం అయితే నీ కొడుకులు పంపిస్తారా? అప్పుడు నీకు బట్టలు కావాలంటే వెళ్ళొచ్చా? లేకపోతే ఏదైనా పెళ్లికి వెళ్ళాలంటే వెళ్ళగలవా? నీ ఇంట్లో పని ఉంటే బ్యాంకుకి డబ్బులకు వెళ్ళగలవా? ఒక్క పురాణమునకు మాత్రం అండి, మా అబ్బాయిలు పంపట్లేదండి అనేవాడు ఉట్టి మోసగాడు. ఆ మోసగాడిని దేవుడు కూడా రక్షించలేడు. ఉట్టి అబద్ధమిది, ఏం నీకు ఇష్టమైతే పిల్లలు ఏమైనా ఎదిరించగలవు. ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామో తెలుసా? మనకి బద్ధకంగా ఉన్నప్పుడు, మనకి ప్రయాణం చేయడానికి అలసటగా ఉన్నప్పుడు, ఇష్టం లేనప్పుడు, ఓపిక లేనప్పుడు పిల్లల మీదకు తోసేస్తారు. శేషం కోపేన పోరయ్యత్తను సామెత ఉంది. ఎవరితో అయినా వాదించడం కుదరదు అనుకోండి, అవతలవాడు మనకంటే తెలివిగా వాదిస్తున్నాడు, వాదనలో వాడిని జయించలేము, ఆర్గ్యుమెంట్లో జయించలేనప్పుడు వచ్చేసి కోపంతో జయించవచ్చు అనమాట. నేను వాకౌట్ చేస్తానంటాడు, అంటే ఏంటంటే వాడు వాదించలే, ఓపిక లేక. అందుకని శేషం కోపేన పోరయ్యేత్తు, ఈ శేషం అంతా కోపంతో పూరించు. అనగా కోపంతో బయటికి వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుంది, అరిచేస్తే చాలు. అవునా? మనకి ఇష్టం లేకే, ఇష్టం ఉంటే చెప్పానుగా కష్టం ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల మీద అభాండం వేయకండి. పాపం ఈ బ్రహ్మగారికి అందుకని ఇలా పుట్టడం చావడం ఇందులో పడి యాతన పడిపోతున్న ఈ జీవుడి మీద చాలా జాలి కలిగేసింది. అందుకని ప్రార్థించేమన్నాడు, ప్రభు నీ నాభి నుంచి పుట్టినటువంటి తామర పువ్వులోంచి పుట్టాను నేను, పాపం ఈ ప్రాణులు సృష్టిస్తున్నాను, వీళ్ళ కష్టాలు చూస్తున్నాను, ఇవి తట్టుకోలేకపోతున్నాను నేను, వీళ్ళని రక్షించలేవా? వీళ్ళని రక్షించాలంటే ఏం చెయ్యాలి, దానికి ఒక మార్గం చెప్పు అన్నాడు. అప్పుడు స్వామివారు ఏమన్నారు, నాయన భూలోకంలో పునర్జన్మ లేకుండా చేసే ఒక దివ్యక్షేత్రం ఉన్నది, అదే పురుషోత్తమపురం. తూర్పు సముద్ర తీరంలో, పూర్వ సముద్ర తీరంలో నేను ఒకప్పుడు ఇంద్రజుమ్రుడనే మహారాజు ద్వారా ఒక ఆలయ నిర్మాణం చేయించుకున్నాను. ఆ క్షేత్రం చాలా గొప్పది. ఆ క్షేత్రంలో మరణించేవాడు లేక ఆ క్షేత్రంలో పురాణం విన్నవాడు అక్కడ నివసించినటువంటి వాడు నరకానికి పోడు. అక్కడి నుంచి వాడు కొంతకాలం వైకుంఠానికో ఎక్కడికో వెడతాడు, దివ్యలోకాలకు వెడతాడు వాడు పుణ్యాన్ని బట్టి. ఆ తర్వాత భూలోకంలో ఏదో ఒకనాడు కాశీక్షేత్రంలో పుట్టి మరణిస్తాడు, ఇక ఆ తర్వాత వాడికి పునర్జన్మ ఉండదు. ఇలా ముక్తినిచ్చే దివ్యక్షేత్రం పరమ పవిత్రమైన పురుషోత్తమ క్షేత్రం. అది సముద్రానికి ఉత్తర తీరం అన్నమాట. సముద్రం అలా కనపడుతుంది, ఈ క్షేత్రం మాత్రం సముద్రానికి ఉత్తర తీరంలో ఉంటుంది. అక్కడ మహానది అని ఒక నది కూడా దగ్గరలో ప్రవహిస్తూ ఉంటుంది, దానికి దక్షిణంలో ఉంటుంది అది. ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలంటే పరమ పుణ్యం చేసిన వాళ్ళు అయి ఉండాలట. నాల్ప పుణ్యాహ ప్రజాయంతే నా భక్తామయి పద్మజ ఏకాంబ్రకాననాద్యావత్ దక్షిణోదధితే రభూ. ఎంతో పుణ్యము లేకపోతే ఆ ప్రాంతంలో పుట్టరు, లేదా అక్కడికి వెళ్ళరు, అక్కడ ఉన్న క్షేత్రాలు చూడరు. కాబట్టి ఎంతో పుణ్యం చేస్తేనే అక్కడికి వెళ్ళగలరు. కొంతమంది మాతో పాటు 2017 నా గుర్తు 2018లో అనుకుంటున్నాను, మేము జగన్నాథపురంలో సంక్రాంతి అయిపోయిన వెంటనే వెళ్ళి 200 మందితోటి అంతమందితోటో అక్కడ ఒక సప్తాహం చేసుకున్నాం, భాగవత సప్తాహం. ఆ వైభవంగా అద్భుతంగా జరిగింది. ఆ సప్తాహ కాలంలో ఆ స్వామివారి సన్నిధానంలో కాసేపు అప్పుడప్పుడు దర్శనం చేసుకుని పాటలు పాడుకున్నాం, సముద్ర స్నానం చేసాం. ఈ సప్తాహం అయిపోయిన తర్వాత బయలుదేరి భువనేశ్వరు, అక్కడికి దగ్గరలోని ఒరిస్సాలో ఓడ్యాడ పీఠం ఉంటుంది, ఓడ్యాణే గిరిజాదేవి, గిరిజాదేవి దర్శనం. అక్కడికి దగ్గరలో వైతరణీ నది ఉంటుంది, ఆ వైతరణీ నదిలో స్నానం చేసిన వాడు యమలోకంలోకి వెళ్ళేటప్పుడు వైతరణీ నది తేలిగ్గా దాటతాడు. ఆ వైతరణి ఇవన్నీ చూసాం, హాయిగా చూసాం. కొద్దిమంది వచ్చారు అప్పుడు. అప్పట్లో ఒక ఆవిడకి మేమంటే భక్తి ఉండేది, అందుకని ఆవిడ వచ్చింది. ఇలా కొంతమందికి ఆ సమయంలో ఉండే భక్తి వల్ల రాగలిగారు, వాళ్ళు తరించారు. చాలా గొప్పది ఆ క్షేత్రం. ఎంత భక్తి లేకపోతే అక్కడికి వెళ్ళి ఆ జగన్నాథంలో భక్తజయదేవుడు ఎన్ని గీత గోవిందలో ఎన్ని పాటలు రాశాడండి ఆయన, పాడేవాడండి. గీత గోవిందం చాలా గొప్ప కావ్యం, మామూలు కావ్యం కాదు. అది జయదేవుడు నేటికి 1100 సంవత్సరాల క్రితం రాశాడు గీత గోవిందం అనే కావ్యం. సరిగ్గా 1100 సంవత్సరాలు పూర్తయింది, 1100 ఇయర్స్ బ్యాక్ ఆయన. అంత ప్రాచీనుడు ఆయన. ఆయన ఉత్కళ దేశంలో పుట్టాడు, అంటే ఒరిస్సాలో పుట్టాడు. ఆ రోజుల్లో సంస్కృతంలోనే రాసేవారు ఎవరో కూడా, మాతృభాష కంటే సంస్కృతానికి ఎక్కువ విలువ ఇచ్చేవారు. సంస్కృతం లేకపోతే మాతృభాష లేవు కనుక. తెలుగులో కవిత్వం రాయాలంటే సంస్కృతం వస్తే కానీ తెలుగు ఎక్కడ ఉందండి మనకి? తెలుగు ఎంత ఎంత అచ్చ తెలుగులో రాయడం అంటే అదో పిచ్చ, పూర్తిగా అచ్చ తెలుగు అంటే అది పిచ్చి కింద లెక్క. ఎందుకని, నీ పేరు సంస్కృతం, ఇప్పుడు పద్మాకర్ అంటే సంస్కృతం, తెలుగులో ఏమనాలన్నమాట? తామర పూల చెరువు అనాలి, తమ్మి చెరువు అనాలి. తమ్మి చెరువు అంటే ఏం బాగుంటుంది? లేదా లచ్చి చేయి అనాలి. పద్మ అంటే లక్ష్మి, కరము అంటే చెయ్యి, పద్మాకరం అంటే లక్ష్మీదేవి చెయ్యి. సంస్కృతంలో లక్ష్మీహస్తం అనే శబ్దం, తెలుగులో లచ్చి చెయ్యి అంటే ఆ లక్ష్మి వికృతి లచ్చి అవ్వాల్సిందే కదా. కాబట్టి ఎక్కడో సరదా కోసం కొన్ని అచ్చ తెలుగు రాస్తే బాగుంటుంది, కానీ రోజు అచ్చ తెలుగు అంటే అది చివరికి పాడైపోతుంది, కుదరదు. కొన్ని కుదరవండి, ఎలా కుదురుతాయండి? అంబ అనే శబ్దం అమ్మ అయ్యింది తప్ప సంస్కృతం లేకపోతే తెలుగు ఎక్కడ పుడతాం? తల్లి కదా ఆవిడ, తల్లి లేకుండా బిడ్డలు ఎక్కడ పుట్టారు? జనని సమస్త భాషలకు సంస్కృత భాష, తల్లి సమస్త భాషలకు దైవత భాషయ అని ఈ విధంగా ఎంతోమంది రాశారు. సంస్కృతం మనకి జనని, ఆ జననికి పుట్టిన బిడ్డలు వీళ్ళంతా, తల్లి లేని బిడ్డలు, బిడ్డలు లేని తల్లి. ఎలాగా తల్లికి బిడ్డలకి అవినాభావ సంబంధం. కాబట్టి సంస్కృతాన్ని త్యజించి తెలుగుని, తెలుగుని త్యజించి సంస్కృతాన్ని పట్టుకుంటానంటే కూడా తెలుగు తక్కువతనమే. ఆ రెండు సమన్వయం చేసుకోవాలి, తల్లి బిడ్డల్ని కలిపే ఉంచాలి బతికున్నంతకాలం. అవి బతికుండేవి, తల్లి ఇప్పుడు సంస్కృతం బతికే ఉంటుంది, బిడ్డ తెలుగు బతికే ఉండాలి, ఈ ఇద్దరు కలిసే ఉండాలి అని కోరుకోవాలి మనం ఇప్పుడు అనమాట. అందువల్ల పూర్తిగా తీసేస్తే చాలా కష్టం అయిపోతుంది అనమాట, అంత ఆనందం కూడా కలిగించదు అనమాట మనకి. ఆల్మోస్ట్ ఆల్ రోజు మీరు మాట్లాడే మాటలన్నీ అవే కదా. అన్నం పెట్టు అన్నారు, అన్నం సంస్కృతం, తెలుగులో అన్నం తీసేసి ఏమనాలి? కూడెట్టా అనాలి, కూడు. కూడు అంటే తప్ప కుదరదు. అలాగే ఇల్లు అనే శబ్దం ఉంది, చిటికి బయటికి ఇల్లు అంటున్నాం కదా, గృహం అంటున్నావా, గృహప్రవేశం అంటున్నావా, ఇంట్లోకి దూరుట అంటున్నావా? ఇంటిలోనికి దూరుట అని పెట్టుకుంటున్నాడు ఎవడన్నా గృహప్రవేశం అంటాడా? ఆలోచించడు. ఈ విధముగా మనం సంస్కృతంతో బాగా పెట్టుకున్నాం. ఆ రోజుల్లో సంస్కృతంలో మహానుభావుడైనటువంటి జయదేవుడు గీత గోవిందని రాశాడు. ఇది దిని తీరాలి మనం. ఈయన రాసిన పాటలు చాలామంది విని వాళ్ళు పాడేవారట, అంత బాగుండేవా ఆ పాటలు అన్నమాట. యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయ దేవ సరస్వతీ జయ దేవ సరస్వతీ. నీకు హరిస్మరణ చెయ్యాలి అని కుతూహలం ఉంటే, అర్థమైందా మీకు అది? మీకు హరినామస్మరణం చెయ్యాలి అనే ఒక కోరిక కుతూహలము ఉన్నట్టయితే, ఆయన పాదముల మీద భక్తి ఉంటే, నీకు నిరంతరం ఆయన మీద విపరీతమైన, మళ్ళీ మామూలు కాదు, అధిక భక్తి ఉన్నట్టయితే జయదేవుని గీతములు వినండి, సాహిత్యం వినండి, నేను రాసిన పాటలు వినండి, ఇక హరిస్మరణ మీరు తెలియకుండా చేస్తారు, ఆయన అనుగ్రహం కలుగుతుంది చెప్పుకున్నాడు ప్రారంభంలో ఆయన. అంత గొప్ప పదాలు ఆయన చెప్పినట్టే అయ్యింది. ఆయన ఒకసారి ఒక అద్భుతమైన పాట రాశాడు, జగన్నాథపురం అంటే ఇంకా మనం జయదేవుని తెలుసుకోవాలి. ఆయన రాసిన ఆ కీర్తన మామూలు కీర్తన కాదు, రాధ రాధ పక్కనున్నటువంటి చెలికెత్తెలు వీళ్ళంతా బృందావనంలో కృష్ణుడు లేకపోతే ఒక్క క్షణం ఉండలేకపోయేవారు, రోజు కృష్ణుడిని తలుచుకునేవారు అన్నమాట. వాళ్ళంతా కూడా కృష్ణుడు లేకపోతే, కృష్ణుడి నామం వినకపోతే విరహంతో మరణం పొందినంత బాధపడేవారు అన్నమాట. అలా ఆయన ఒకరోజు ఏం చేశాడనమాట, అభేరి రాగంలో చాలా అద్భుతమైన గీతం రాశాడు. మీరు అందరూ రోజు అనుకుంటారు కదా, రోజు వినే ఉంటారు కదా, అందులో ఘంటసాల వారు పాడిన తర్వాత అసలు భక్త జయదేవుడు ఇంత బాగా పాడాడని ఒక విధంగా జయదేవుడికి కూడా కీర్తించిపెట్టాడు ఆయన. ఆ మహానుభావుడికి ఈ కంఠం తోడవడం వల్ల ఓహో జయదేవుడు ఈ మధుర గీతాన్ని ఇలా పాడాడు అనమాట. సజల జలద సముదయ రుచిరేణా జలతిన సారు జమతి కరుణేనా సకల భువన జన వరతరుణేనా వహతిన సారు జమతి కరుణేనా. ఇది చాలా ఇష్టమైనటువంటి శబ్దం అన్నమాట. యారమిత వనమాలిన యారమిత వనమాలిన సఖీ యారమిత వనమా. యా ఏ స్త్రీ, ఏ గోపిక వనమాలిన కృష్ణునితో విహరించిందో క్రీడించిందో బృందావనంలో కృష్ణుడితో కలిసి తిరిగినటువంటి సఖీ, ఒక స్త్రీ, ఒక గోపిక ఇంకా అన్యమైన వాటి జోలికి వెడుతుందా, ఆయన లేకపోతే ఎంత బాధపడుతుందో చెప్పారన్నమాట. కృష్ణుడు లేకపోతే కృష్ణుడితో క్రీడించి అప్పటిదాకా ఆయనతో తిరిగినటువంటి వాడు పరమ దుఃఖం పొందుతుంది. సజల జలద సముదయ రుచిరేణ, కృష్ణుడు నల్లగా ఉంటాడు, ఏ రకమైన నలుపుటది, జలద రుచిరేణ మేఘము వంటి నలుపు అయింది, మేఘం వంటి కాంతి కలిగిన వాడు. మళ్ళీ ఆ మేఘం కూడా రెండు రకాల మేఘాలు ఉన్నాయి ఆకాశంలో, శీతకాలంలో కార్తీక మాసంలోను అప్పుడు ఆకాశంలో మబ్బులు ఉంటాయి కానీ తెల్ల మబ్బులు, కానీ ఈయన అలాంటి మేఘం కదట. సజల్ల జల్లద సముదయ రుచిరేణ జ్వలతిన సా రుజమతి కరుణేనా. నల్లని మబ్బులు వర్షాకాలంలోనే ఉంటాయి, ఎందుకంటే అందులో నీరు ఉంటుంది కాబట్టి నీరున్న మేఘములు నల్లగా ఉంటాయి. సజల నీటితో కూడిన జలద మబ్బుల వంటి రుచిరేణ కాంతి కలిగిన చర్మము కలిగిన శ్రీకృష్ణుడు కనబడకపోతే రాధిక విరహంతో గిజగిజలాడి పరమ దుఃఖం పొందిందిట. సమస్త లోకాలకి ప్రభు ఆయన, సకల భువన జన వర తరుణేన, సకల భూలోకంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులందరికంటే గొప్ప అందగాడైన పరమాత్మ ఆయన. ఇంకా భూలోకంలో ఆయన వంటి పురుషుడు మరొకడు లేడు. అటువంటి వాడికి దూరం అయితే వహతి నసా రుజం అతికరుణేన, అతికరుణేన బాగా జాలిగా గుండెలు అవిసిపోయేలాగా జాలిగా ఏడుస్తోందట. ఎందుకు ఏడుస్తోంది, నువ్వు లేవు అందువల్ల నాకు రోగం వచ్చింది అని ఏడుస్తుందట. రుజం అంటే రోగం, రుక్ అంటే రోగం. ఆయనకి దూరం అయితే వాళ్ళకి రోగం వస్తుందన్నమాట. ఆయన ఉంటే ఆరోగ్యం, భగవంతుడికి దగ్గర ఉంటే ఆరోగ్యం, ఆయనకి దూరం అయితే అనారోగ్యం. ఆయన ఉంటే కళ్ళల్లో మెరుపు, ఆయన లేకపోతే కంటికి చీకటి. ఆయన ఉంటే ఏదో తెలియని బ్రహ్మానందం, ఆయనకి దూరం అయితే ఆ బ్రహ్మానందం పోయి ఏడుపు వస్తుందన్నమాట. ఆయనకి దూరం అయిపోయిన స్త్రీ మిక్కిలి జాలిగా శరీరం రోగం పొందగా ఏడుస్తోందా అని అర్థం అన్నమాట. ఈ కీర్తన ఒక ముసలాయన విన్నాడు, ఆయనకి మంచి గడ్డం ఉన్నది, పూర్తిగా ముసలాయన అనడానికి వీలేదు, జాంబవంతుడు కదా ఆయన, కొంచెం గడ్డం నలుపు తెలుపు జుట్టుతో ఉన్నది, కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి కొన్ని తెల్లగా ఉన్నాయి, మంచి జటాజోటాలు ధరించాడు. ఆయన ఎదురుగుండా కూర్చుని పాట విన్నాడు. విని ఆఖరిన చిట్ట చివరిగా జయదేవుడి దగ్గరకు వచ్చి, నాయన జయదేవ ఎంత అద్భుతంగా ఉందయ్యా నీ పాట, నీ పాటని ఆ భగవంతుడు మెచ్చుకుని ఆనందిస్తూ ఉంటాడనగానే పాపం జయదేవుడు అమాయకంగా స్వామి నేను రాసిన పాటలు, నేను రాసిన ఈ పాటలు ఏవో లొల్లాయి పాటలు అనుకుంటున్నాను, ఈ పాటలు నిజంగా కృష్ణుడు వింటాడంటారా, కృష్ణుడి దాకా వెడతాయా అన్నట్ట. అప్పుడు వచ్చినటువంటి తపస్సు ఏమన్నాడో తెలిసిన, భగవంతుడు సర్వాంతర్యామి అని నువ్వు ఎన్నోసార్లు చెప్పావు కదా నీ పురాణాల్లో పాటల్లో, అంతటా నిండి ఉన్న పరమాత్ముడు ఇంతమంది భక్తుల రూపంలో వచ్చి వింటున్నాడనే జ్ఞానం నీకు రాలేదా అన్నట్ట. ఇంతమంది భక్తులు రోజు నీ నా పురాణం వింటారు కదా, వీళ్ళంతా ఎవరు దేవుళ్ళు కాక ఎవరండి, వెంకటేశ్వరుడు అంటే నాలుగు చేతులతో నెత్తి మీద అంత కిరీటం పెట్టుకొచ్చి వినడు, ఈ ఎదురుగుండా ఉన్నటువంటి వ్యక్తుల రూపంలో వింటాడు. ఇందులో ఏ వ్యక్తి అయినా వెంకటేశ్వరుడే, ఒక్కొక్కసారి వెంకటేశ్వరుడు మారు వేషంలో వచ్చి వింటాడు. అది కూడా తెలిసింది నాకు చాలా కాలం క్రితం. నా దగ్గర బాగా కష్టపడి చదువుకుని చాలా పెద్దవారు, నాకంటే పెద్దవారు గుర్తి సత్యనారాయణ గారు ఆయన పేరు. ఇప్పుడు తణుకు దగ్గర పాలంగి అనే ఊర్లో ఉంటున్నారు, ఆయన పేరు గుర్తివారు. ఇప్పుడు దాదాపు ఒక 66 ఏళ్ళు ఎంతో ఉన్నాయి, రిటైర్ అయిపోయారు. కొంచెం అనారోగ్యం వచ్చి చెవులు వినపడక భయం పట్టుకుని ఈ మధ్యన యాత్రలకు రావడం లేదు, కానీ ఒకప్పుడు యాత్రలకు వచ్చి బలే పాడేసేవాడు. ఆయన మంధరిలో భాగవత్ సప్తాహం చేసినప్పుడు ఆయన చాలా పాటలు పాడేవాడు. ఆయన హఠాత్తుగా ఒక రోజున నేను వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఓ చోట పురాణం చెబుతుంటే ఎదురుగుండా కూర్చున్నారు, ఆఖరిని వచ్చి నవ్వి వెళ్ళిపోయాడు. నేను ఏమండి ప్రసాదం ఇస్తానంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్ చేసి, ఇదేమిటండి సెల్ ఫోన్ ఉందిలేండి ఆయనకి, మీరు వచ్చి పురాణంలో చివరిన ప్రసాదం ఇచ్చేలోపు వెళ్ళిపోయారు ఏమిటంటే, నేను ఎక్కడొచ్చానండి అంటాడు. వీడియోలో ఉంది ఆయన రూపం, ఆయన రాలేదంటాడు. ఇప్పుడు అర్థమైంది ఆయన తణుకులోనే ఉన్నట్ట. ఆయన తణుకులో పుడుకులు వేస్తూ ఉంటే వాళ్ళు ఆవిడ రెండు చెడుకులు వేసుకుంటూ కూర్చున్నాడు వండుకుంటూను. కానీ ఇక్కడ నా ఎదురుగుండా ఆయన కూర్చుని విన్నాడు అంటే భగవంతుడు ఆనందంతో ఆయన రూపంలో వచ్చి విన్నాడు. అలా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చెప్పలేం ఈ పూట. మనం ఏదో అనుకుంటాం వాడు రాఘవ అని, ఏమో రాఘవేమో అక్కడికి వెళ్ళి మా ఇంట్లో మేకులు కొడుతూ ఉండొచ్చు, ఆ టైంలో భగవంతుడు వీడి రూపంలో వినొచ్చు. కాబట్టి భగవంతుడు ఏ రూపంలో ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. ఇంతమంది నీ ఎదురుగుండా కూర్చుని రోజు నీవు పాడుతున్న గానమును ఆస్వాదిస్తున్నారే, వీరిలో ఒక్కడు కూడా భగవంతుడు లేడంటావా అనగానే ఆశ్చర్యపోయాడు ఆయన. ఇంతకీ అన్నవాడే కృష్ణుడు, నీకు భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరాట ఆయన చేతిలో చిడతలు పొచ్చుకొని. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, జగన్నాథం వెళ్ళాడు, పూరి జగన్నాథం ఈయన దగ్గర నుంచి.